చెవి జన్మక కర్మలతో తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళా వాటితో మనం ముందుకు వెళ్ళకూడదు. వాటిని గుర్తించి మనం తోటి మానవునిలో మానవునికి మధ్య భేద బుద్ధి నశించాలి. సర్వజీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలుగుతున్నారు. పాటలాగా చెప్పేది కాదండి ప్రార్థన. మనం ఏ స్థితిలో ఉన్నాం, అటువంటి ప్రేమ దృష్టి మనకు ఉన్నదా? మానవునికి భేద దృష్టి ఉంటే మా ఇంట్లో మన ఇంట్లో ఉన్న మానవులు అని కాదు, ఏ మానవుడు కనిపించినా దానికే మహాత్ములందరూ కూడా ఒక సాధన అనేటువంటి ఒక నాలుగు మార్గాలలో చెబుతూ సాధన మార్గం గురించి చెప్తే ఏమన్నారు, మధ్యలో మూడో స్థానానికి వచ్చేసరికి సమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి. ముందర మనందరికీ వివేక దృష్టి కలగాలి. ఉంది వివేక దృష్టి మనకి, ఎక్కడుంది? భోజనం దగ్గర. వివేక దృష్టి ఎక్కడుంది మనకి? భోజనం దగ్గర ఉంది. ఏది ఎప్పుడు కలుపుకోవాలి, ఎలా కలుపుకుంటే బాగుంటుంది, ఎక్కడ తింటే బాగుంటుంది, తిరుపతి వెళ్తే లడ్డూ బాగుంటుంది, అన్నవరం వెళ్తే అన్నవరం గోధుమ ప్రసాదం బాగుంటుంది. మన ఎక్కడే ఎంతసేపు దేవుడు ఒక చుట్టలా దేవుడి ప్రసాదం దేంతో తయారైంది అని చూస్తున్నాము. కానీ ఏమవుతుంది? ప్రపంచ దృష్టి అవుతుంది. కానీ పరమాత్మ దృష్టి అందుకనేమో భద్రాది రామచంద్ర ప్రభువు తలుచుకుంటే అక్కడ వెపోకు అని పెట్టేవాడు. ఇప్పుడు దొరుకుతుందో దొరుకుతుందో అని తెలియదు, కానీ కాకపోతే లడ్డూలు కూడా పక్కన వచ్చేబట్టి ఎవరు విప్పు తీసుకొచ్చేవట్లేదండి. భద్రాచలం వెళ్ళొస్తే లడ్డూలు తీసుకొస్తారు. ఇది శ్రీశైలం లడ్డు, అదే శ్రీశైలానికి వెళ్ళినా లడ్డూయే, తిరుపతి వెళ్ళినా లడ్డూయే, భద్రాచలం వెళ్ళినా లడ్డూయే, మన బ్రతుకులు లడ్డూలే. అందుకని మన జీవితాల్లో మనకి ఏది కావాలి? ఇక్కడ ఇతరులు ఏది సమాధి యొక్క సంపత్తిలో సమము దమము అర్ధరేంద్రేణి గ్రహము బాహ్యేంద్రేణి గ్రహము ఆ రెండు. ముందర వివేకం ఉంటే వైరాగ్యం దానంతరం వస్తుంది. ఎవరైతే వివేక వైరాగ్యాలు కలిగి ఉంటామో వారికి ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఇవి ఆరు కూడా శమము దమము ఉపరతి దీక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఇది సుగుణభూషణంగా ప్రకాశిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కామం అనేటువంటిది శమము గాను, క్రోధం అనేటువంటిది దమము గాను. అంటే శమం అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. తర్వాత ఉపరతి అంటే మన స్వామి యొక్క ఆ ప్రభు నామం వినాలి, వినిపించాలి. ఆ భగవంతుడి నామం దగ్గర మన మనసు సంతృప్తిపోవాలి. ఉపరతి అంటే అటువంటి భగవంతుని సమీపంలో ఏది ఆ ఆనందాన్ని పొందాలి, అంటే ఒకటే అనేటువంటి ఆనందాన్ని పొందాలి. దిదీక్ష అంటే ఎవరైనా ఉమ్మి వేసుకున్నా కూడా చేసుకునే పద్ధతిలో ఉండాలి. గాంధీ మహాత్ములు చేశారు. ఇవాళ ఎవరు గాంధీ మహాత్ములు తెచ్చారు నిన్న అని కదా అనుకుంటున్నాను. గాంధీ మహాత్ముడు మన దేశంలో ఏది గాంధీ మహాత్ములనే చంపిన దేశం మన దేశం. దేశం కోసం పాటుపడినటువంటి వాడిని దేశంలోనే ఏది ఇది ఈనాటిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడిని బుద్ధి పుట్టకుండానే ఉన్నారు. కానీ బుద్ధి పుట్టిన తర్వాత అవుతారా? శత్రు సైన్యవంతులు మా గురుదేవులు అంటుండేవారు, శత్రువులు బయట ఎక్కడో లేదురా అని ఈలోనే ఉన్నారు శత్రువులు. అందులో అలాగే ఇక్కడ దిదీక్ష అంటే ఉమ్మి వేస్తే తుడుచుకునేటువంటి దాని గురించి ఒక మాట మాట్లాడడానికి వీలేదు. ఇంట్లో ఇంట్లోనే పట్టలు అయిపోయింది, బయట మాట్లాడబడతారండి. ఇంట్లో ఇంట్లో మాటలే, భర్త కావాలి, భర్త అనురాగం కావాలి. కానీ భర్త కొంచెం ఏదైనా కోపంగా మాట్లాడితే సహించుకునే భార్య ఎంతమంది ఉన్నారు భార్య స్థానంలో వాళ్ళు? ఒకవేళ బాగా పనులు చేసి ఒకవేళ స్త్రీ మాత్రమే కొంచెం ఇదిగా ఉందనుకోండి, భర్తగారు సరి ఎవరి చూపిస్తున్నావిడ విసుగు, కాస్త భర్తను విసుకోవచ్చేమో. దాన్ని సహించి భరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీటిని భరిస్తేనే ఇంట్లో ఇంట్లో గెలిచి రెచ్చగలం అన్న మన శాస్త్రం. ఇంట్లోనే గెలవకపోతే బయట నిలుస్తామండి మనం. అత్త అంటే కోపం, అమ్మ అంటే కోపం, నాన్న అంటే కోపం. ఇప్పుడు అమ్మ నాన్నలు ఎవరు ఎంత బాగా చూస్తున్నారు కనుక, అందుకే ముందర మన అమ్మ నాన్నలను పెద్దల్ని అత్త మామల్ని సరిగ్గా చూసుకుంటే పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు వారంతా వారే దిగి వచ్చి దర్శనమిచ్చిన సన్నివేశాలు ఎన్ని ఉన్నాయి, చరిత్రలో వింటున్నాం మన జీవితంలో. అందుకని ఇక్కడ వారు ఏం చేశారు, ఒక లంబగా వేస్తే రెండో లంబగా చూపించారట. అది కానీ మాకు ఒకటే ఎందుకు రెండో వైపు కూడా చూడండి. ఇటువంటివి ఎన్నో కథనాలు ఉన్నాయి మనకి. ఆఖరి పాండురంగ భర్త విజయంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఏది ఒకవైపు తీసుకుంటే మరొక వైపు కూడా మిగిలిపోయిందని ఇక్కడ అక్కడ ఆయన చిన్న చిన్న స్వామి గారు అక్కడ పెట్టారు కదా, స్వామి పేరేంటి, రామానుజాచార్య స్వామి. రామానుజాచార్య స్వామి దగ్గర ఎవరు హేమాంబిక అనేటువంటి ఒక వేశ్య తన ఎవరు మిత్రుడు ఎవరైనా హేమాంబిక ధనుర్దాస్ ధనుర్దాస్ ఆ అమ్మాయిని హేమాంబిక అని ఆ మేళ జరుగుతోంది ఎక్కడ మన శ్రీరంగపట్నం మేళ జరుగుతుంటే అందరూ దర్శనానికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా దర్శనానికి వచ్చారు, ఈ హేమాంబికను ధనుర్దాసు కూడా. ఎలాగ వస్తే ఈయనకి ఆమె కళ్ళంటే చాలా ఇష్టం, అందుకని ఆమెకు గొడుగు పట్టుకుని వెనక్కి నడుస్తున్నాడు. ఆమె కళ్ళను చూడకుండా ఉండలేక ఆమెకు గొడుగు పట్టి వెనక్కి నడుస్తున్నాడు. అదే సమయంలో రామానుజాచార్య స్వామి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుని వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. వెళ్తుంటే వెనకాల నలుగురు శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఈ సన్నివేశం చూస్తే నవ్వు ఆగలేదు. ఎవరికి, శిష్యులకి. అసలు గురువు శిష్యులు అనేటువంటి వాళ్ళకి ప్రపంచంలో ఉండే ఏది కనిపించకూడదు. ఏం కనిపించాలి చూస్తే గురువులు చెప్పిన మాట గుర్తుకు రావాలి. గురువులు చెప్పినటువంటి బోధనే మనం అక్కడ విచారణ చేసుకోవాలి, కానీ ప్రపంచ దృష్టికి రాకూడదు. ఇందు పరిగ ఎక్కడ పోతుందండి, పూలపు వాసనలు. ఆ నలుగురు వీళ్ళని చూసి పక్క నాపారు. మరి సత్యనారాయణ స్వామి లోకంలో కూడా వస్తుంది, పరిహాసాలు ఆడితే వాళ్ళు ఏమయ్యారు, ఒక్కున్నాడు ఆయన సత్యనారాయణ స్వామి ఒక్కోలా. అలాగే వీళ్ళు పక్క పక్కలు ఆడారు, ఎవరు పడిపోయి పడ్డాయి. ఆయన ఏమి కొడుకుని తిప్పలా వెనక కూర్చోగల ఆయన ఎదురుకి అట్లాగే వెళ్ళి స్వామి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత రామానుజాచార్య స్వామి శిష్యులు పిలిచి, అరే మీరు ఎంత చూశారు చూసారా, ఎవరు అబ్బాయి ఆ కొడుకు కొట్టు పెట్టున్నాడే ఆయన్ని మా గురువు గారు రమ్మన్నారు తీసుకురండి అని పిలిచారు. రామానుజాచార్య స్వామికి దయ కలిగిందండి, అది దయ కలిగింది ఆయన మీద, దయ కలిగి ఆయన పిలుచుకురండి అన్నారు. అనేసరి వెంటనే శిష్యుల మనసులో ఏం మాట్లాడింది మనసులో, ఇంట్లో మన గురువు గారికి కూడా ఏంటి ఆయన అంటే అందరికి ఆయనతో అవసరం ఏంటి, ఆయన ఎందుకు పిలవమన్నారు. ఇదే వెంటబాబు అంటే వీటినే గురుగారు ఏం చెప్తే చేయాలి, కానీ ఇటువంటి ఉద్దేశాలు వస్తే మనం వాడైపోతాం అన్నారు. ఏదో భావన వచ్చిన వాళ్ళు వాడైపోతారు. వెంటనే తప్పలా గురువు గారు పిలుస్తున్నారు కదా, వెళ్ళి మా గురువు గారు నేను పిలుస్తున్నారు అని ఆ ధనుర్దాసుని పిలిచారట. ఎవరు పిలిచారు ఆయన గురువు గారు, ధనుర్దాసు ఆ మొగాయిని పిలిచారు. పిలిచేసరికి ధనుర్దాసు, అమ్మో నేను ఈ హేమాంబికి నేను విడిచిపెట్టి రావటమా, అమ్మో నేను విడిచి ఉండలేదు అంటాడు. అంటే అప్పుడు పక్కన నా వేసి అంటుంది, స్థానం వేసియ స్థానమే కానీ అంతఃకరణ పవిత్రత కలిగినట్టి ధర్మం ఏదైనా కావచ్చు, కానీ మనసు భగవంతునికి అర్పించడంలో దానికి అవన్నీ అడ్డొస్తాయి. ఏంటండి ఏవి అడ్డురావు హేమాంబికి అందట, ఏంటండి మాటలు వినిపిస్తున్నాయి అని ఇలా వచ్చాడు రమ్మన్న నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానంటే ఎంత మహానుభావం పిలిచారండి. ఎంత అదృష్టం ఉంటే, ఎంత అదృష్టం ఉంటే అటువంటి మహానుభావుల ద్వారా పిలిపించుకుని వెళ్తున్నారంటే ఎంత అదృష్టం. మీరు దానికి వీల్లేదు, తప్పకుండా ఈ దర్శనం చేసిరండి మహానుభావులు అని పంపించిందంట హేమాంబిక. పంపిస్తే ధనుర్దాసు వెళ్ళలేక వెళ్ళలేక తను ఎవరిని ఆరాధిస్తున్నాడో ఆమె శాసించింది కాబట్టి తప్ప వెళ్ళడం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాడట. స్వామి వారి అచ్చాముందుల దగ్గర కూర్చుని ఉన్నారు. ఎవరు, రామానుజాచార్య స్వామి. ఉండేసరికి ఆయన వెంటనే నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తావా అని అడిగాడు. ఎవరిని? ధనుర్దాసుని. అంటే ఏమో మీరేమడుగుతారో నేనేం చేయాలో, నేను మాత్రం మా హేమామికి వదిలిపెట్టి రాలేను. అదేనయ్యా, నువ్వు అందులో ఏది చూసి నువ్వు వదలలేనంటున్నావు? దానిలో ఏది చూసి నువ్వు వదిలిపెట్టి ఉండలేను అంటున్నావు? మనము వంకాయ కూరని కావాలనుకున్నాం అనుకోండి, అందరికి అలాంటి కదే రాదు. మనం మనకు అనిపించే వాటిలో ప్రశ్నించుకోవాలి. వంకాయ కారం పెడితే ఎంత బాగుంటుంది అంటాడు ఒక పెద్ద పెద్ద వాడు కూడా. వంకాయ చేయించడం చాలా కష్టం, అది వెళ్ళగొప్పే శాస్త్రాల్లో కూడా. వంకాయ వంకాయ కూర కంటే లంకాపురి పై అలాగా వంకాయని వరిస్తున్నాం కదా, అంటే బాగుంది బాగుంది అని నేను మెట్టబడుతున్నాం కదా. అసలు వంకాయ కూర బాగుందా? లేకపోతే భగవంతుడు ఇచ్చిన తినడానికి ఇచ్చిన నీ శక్తికి వెనక ఎవరు ఆధారమైంది? మనం తింటున్నాం కదా, కంచం ఉండొచ్చు, కంచంలో చాలా ఉండొచ్చు. ఇవన్నీ అనుభవించడానికి ఈ శరీరము, ఈ ఓపిక, ఈ తినాలి అనేటువంటి కోరిక, తింటే బాగున్నది అనేటువంటి ఏది భావన మనలో కలగడానికి ఏమున్నాయి? మనలో ఇంద్రియాలన్నీ బాగుండాలి కదా, ఇంద్రియాలకి సశక్తి లేదు కదా. కనుపి దానంతరం చూడగలదా? దానంతరం తినగలదా? నాలిక దానంతరం దానికే రుచి తెలుస్తుందా? వెనక ఉన్నటువంటి ప్రభువు అంతటా అన్నిటికీ శక్తిని ఇవ్వబట్టి కదా మనం తినగలుగుతున్నాము. వంకాయ కాదురా బాగున్నది తినడానికి. ఇప్పుడు ఇంకా నాకు ఏ పద్యము పెట్టకుండా, ఎందుకంటే పద్యానికి ముందు ఉంటుంది. ఎవరైనా పుడి పోసుకుంటే వంకాయ పెడతారా? పెట్టరు కదా. ఏదైనా తెలుగు మంది చేసుకుంటే వంకాయ పెడతారా? అందులో శరీరానికి దోడులు ఉన్నాయనుకోండి, శరీరానికి చూడండి చర్మ వ్యాధులు ఉంటే వంకాయ తినకూడదు. శనగపప్పు వంకాయ ఇవన్నీ ముఖ్యంగా పత్తి ఉందండి. అలాంటి ఏవీ లేకుండా వంకాయ బాగుంది, వంకాయ కూర ఎంత బాగుందని బాగా రొవ్వడానికి వెనకాల తినే శక్తిని ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ భగవంతుని గుర్తుకొచ్చు. అంతేగాని వంకాయ గొప్పతనము కాదు, తినే నీ దగ్గర కూడా గొప్పతనం ఏం లేదు. లోపల నీకు వాడు అందిస్తున్నాడు, ఇది బాగుంది మనంతరం అని చెప్పి. కాకపోతే అల్పమైనటువంటి వాడికి పరిగెత్తి కడుతున్నామరా. అల్పమైనది మార్పు చెందేవి, అల్పమైనవి కాదు. అసలు జీవితానికి ఆ వంకాయ, ఆ చెట్టు పెద్దదవ్వటం, దానికి బహుపతి కాయలు కాయించిన ఆ పరమాత్మ శక్తి ఎంత గొప్పది. అంత వంకాయ కాయడానికి దానిలో విత్తనం ఎంత ఉంటుందండి? ఎంత విత్తనం వాడితే అంత వంకాయ చెట్టు ఇన్ని వంకాయలు ఇస్తుంది? వాడిది గొప్పతనం కానీ ఇది అల్పమైనటువంటి జీవాచాపల్యంతో సరిపెట్టుకునే మన బ్రతుకులు ఎంత చెప్పండి. ఒకవేళ మధ్యాహ్నానికి వంకాయలు తెచ్చుకున్నా దాంట్లో ప్రభువులు ఉన్నాం కదా, అది రసవత్తరంగా ఉండాలి కదా, ముదిరిపోతే పనికి రాదు కదా. లేత వంకాయకైనా బాగుంటుంది అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ధనుర్దాసు వెళ్ళేసరికి ఆ గురువు గారు అన్నారు, ఏమని రామానుజాచార్య స్వామి ఏమన్నారు, నువ్వు దేన్ని చూసి ఆమెను వదిలిపెట్టలేకుండా ఉన్నావు? దేన్ని చూసి నువ్వు ఆమెను వదలలేకున్నావు? మన ఇంటిని చూసుకొని మనం ఇంటిని వదలలేం కదా. ఏం చూసుకుంటున్నావు అక్కడ? ఇల్లు, ఇల్లు చూసుకుంటున్నాం. ఇంటికి ఎంత చేసినా సేవలు తలవిచ్చేట్ల గుళ్ళోకి వెళ్ళి 4 గంటలు కూర్చోవాలంటే ఇంటి దగ్గర అంతా గుర్తుకొస్తూ. పోయిన నాడు ఇల్లు ఎక్కడి నుంచి వస్తుందండి? మనకు ఇల్లు వస్తున్నా, వాకిలు వస్తున్నా, బయట సంపాదించినవన్నీ ఇక్కడ ఉండిపోవలసిందే కదా. అందుకని ఆయన ప్రశ్నిస్తున్నాడు అక్కడ రామానుజాచార్య స్వామి, ఏది చూసి ఆమెను వదలలేకుండా ఉన్నావు? మనం క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి, అప్పుడే మనం ఎక్కగలుగుతాం. అందుకని చెబుతున్నా. అలా అడిగారు వారు రామానుజాచార్య, ఏది చూసావు? వాడు ఆమెలోనండి, ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయండి, ఇంతవరకు అంత అందమైన కళ్ళు నేను ఎక్కడా చూడలేదండి. ఆమె అందమైన కళ్ళని చూడకుండా ఉన్నాను, ఆమె అందమైన కళ్ళని నేను చూడకుండా ఉన్నాను అన్నాడు. అంటే స్వామి ఏమన్నారు రామానుజాచార్య స్వామి, నీకు నేను అంత ఆ కళ్ళ కంటే అందమైన కళ్ళు చూపిస్తాను, సరేనా? ఒకవేళ నేను అంతకన్నా అందమైన కళ్ళు చూపించాలి అనుకో, చూపిస్తే నేను చెప్పిన పని చేస్తాను అన్నారు. అంటే వెంటనే కొంచెం తడపడాయించాడు. అంటే మరి ఆమె వదిలిపెట్టి రావాలి కదా, ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పాడు ఆయన, అంతకన్నా అందమైన కళ్ళు చూపిస్తా, నువ్వు వస్తావా, నేను చెప్పిన పని చేస్తావా అంటే కొంచెం తడపడాయించాడు. కానీ ఆయన ఉద్దేశం అంతకన్నా అందమైన కళ్ళు ఉండవు, సరే నేను చూపిస్తాను, రేపు నా అనుష్ఠాన సమయంలో నువ్వు మళ్ళా 8 గంటలకు రా, నాకు 7 గంటల తర్వాత నేను హాకిస్తాను స్వామివారి అమ్మవారికి సాంబారి, ఆ సమయానికి నువ్వు రా, నువ్వు వస్తే అప్పుడు చూపిస్తాడు కదా అంతగా అన్నమే. అంటే ఎప్పుడు వదిలిపెడతారా ఈయన అనే ధ్యాసే వారికి. ఇది ఆ ధనుర్దాస్ అనేటువంటి వాడి మంచి కుస్తీ పట్టేవాడాడు ఆయన, ఏది మంచి మంచి చూడండి, కృష్ణుడు చాణుకుడు వాడు, ఆ చాణుని మూర్తికెళ్ళి పట్టించాడు, చాణుని మూర్తికెళ్ళి వదిలాడు కదా ఎవరు, కంస మహారాజు, ఎవరికి మన పుట్టాయి ఎవరు, కృష్ణుడు చిన్నగా చూస్తేనే బాగుంటుంది కదా, రాజకీయ కృష్ణుడు మనకొద్దు, ఆయన గుళ్ళు అలా ఉన్నాయని వాడిని పూజ చేసుకున్నాను, రాజకీయ కృష్ణుడు మనకొద్దు, మనందరికీ పుల్లి కృష్ణుడు కాదు, ఎందుకంటే చక్కగా మనతో ఆడుకుంటాడు, మన కబులు చెప్తాడు, మన ఆయన ఒళ్ళో పనులు పెట్టుకుంటాడు కదా, ఆ పుల్లి వాడే కావాలి మనకి కదా. అక్కడ ఏం చేశాడన్నా వంశుడు కృష్ణుడిని ఎలాగో లాగా వధించాలని ఇది చాలా వాటితో పరీక్ష చేస్తూ చేస్తూ పిలిచి ధనుర్యాగం అనే నెపంతో పిలిచి చాణు ఎందుకని పరుస్తారా తండ్రి పిల్లాడిని చెప్పి కదండి, మనైతే ఊరుకున్నామా ఊరుకోం కదా అని ఏం చేయలేం కదా, అక్కడికి వెళ్ళలేం కదా వెనక్కి వల్ల, కానీ ఇప్పుడు జరుగుతుండే మాత్రం మనం మంచుకుందామా, ఇందులో నా మానానికి ఏదో నేను చూసుకుంటే చాలే, ఇంకోళ్ళు ఎలా అయితే ఎలా అయితే ఏంటి అనే మానవుడి యొక్క ఏది అర్థం అర్థం. అందుకే అక్కడ చాలా కృష్ణుని పంపించాడు కదా, పంపించినప్పుడు కృష్ణుడు వెనకాడా, కృష్ణుడితో వెనక వచ్చిన బలరాముడు వెనకాడా, ఇద్దరు చెప్పలేదా అవునా, ఏది ఇద్దరు చరిచి ముందుకు వెళ్ళి ఎంతసేపు వాళ్ళు ఆ యుద్ధంలో పాల్గొన్నారండి, ఎన్నోసార్లు పాల్గొనలే, 3 పట్టులతో చచ్చిపోతున్నారు, 3 పట్లు 3 సార్లు 3 పట్లు వెంటనే ఒకసారి ఆ పట్టడం కూడా చూస్తే ఎది ఆ చాణుని ముట్టుకెళ్ళి వెనక్కి తిప్పి తల వంచి ఆ ముక్కుని మళ్ళా బాగా కళ్ళదాకా తీసుకొచ్చి ఏదో బాగా బాణాన్ని సంధించినట్టుగా సంధించేసరికి ఏది మంచి ప్రాణాలు ఏది ఆకాశంలో కలిసిపోయాయి చచ్చిపోయాయి. అలాగే ఇక్కడ అటువంటి పట్లు పట్టేవాడు అన్నమాట ధనుర్దాస్ అని, అటువంటి గొప్ప పట్లు పట్టేవాడు కూడా ఇంద్రియాల దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ చర్మచక్షువులకి ఒక రూపానికి మభ్యపడి ఏం చేశాడు, అంత బలవంతుడు కూడా ఇది వేసికలో లేదు, అంత గొప్పవాడు కూడా వేసలో అయిపోయాడు అక్కడ. ఇప్పుడు స్వామివారు ఇలా అనేసరికి ఏముంటుందిలే అనుకునే ఇంటికి వెళ్ళాడు. కానీ ఆమె చాలా ఇది అదృష్టం, ఆమె ఇంటికి వెళ్ళగానే అడిగిందంట, ఏమైంది స్వామి దర్శనమైందా, నీతో మాట్లాడారా, గొప్ప మహానుభావుడే ఆయన అంటుందామే అంటే అప్పుడు చెప్పాడు ఇలా రమ్మన్నారు ఇలా చూపిస్తా అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అయ్యాను, సామాన్యంగా దొరుకుతుందా భగవద్ దర్శనము, ఏదో భగవద్ దర్శనం చేయబోతున్నా చేయించబోతున్నారు నీకు, ఒప్పుకున్నావా లేదా, నేను పెడుతున్నావు నువ్వు నేను ఇంటికి రమ్మన్నారు 7 గంటలకు రమ్మన్నారా, నువ్వు ఆరింటికే ఇక్కడికి బయలుదేరే అవకాశాన్ని ఏది పోలదనుకోకూడదు సుమా, జీవితం వ్యర్థం అయిపోతుంది అని చెప్తోంది ఇంటి నుంచి. ఏ జన్మ అయితే మాత్రమేంటి మనసులో మాత్రం, ఇప్పుడే ధనుర్దాస్ వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మరుసటి వెళ్ళాడు, వీళ్ళకి ఓ కంది పుట్టింది, కంది అంటారా సంధి అంటారా, సంధి పుట్టింది ఎవరికి, శిష్యుల నలుగురికి, ఏంటిది ఈయన్ని పిలుస్తున్నారు ఈయన, ఏంటి పూజ అధికారులన్నీ ఏమైపోతాయి, ఈయన అబ్బాయితో పని మన గురువు గారికి అని వీడు చచ్చిపోతున్నాను పక్కన వాడికి. దాన్ని ఏమంటారు? ఈర్ష్య అంటారు. మనము మనం కూడా మంచిగా ఉంటే గురువుల శ్రమను వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా. చదువుకున్న వాళ్ళకు కూడా వస్తుంది ఇలాంటి ఏది, వీళ్ళు నిమ్మదగ్గలు అంటారు కదా అలాగా, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు, పరంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఎలా వచ్చేసి కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరు చెప్పారు అది? దానికి ఎవరిష్టమో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ మనసుని ఇటు పక్కకి మరల్చాడు. దళితాస్ వచ్చాడు. వచ్చేసరికి పూజ అవ్వగానే లోపల ప్రవేశపెట్టండి అన్నారు. లోపల కూర్చున్నాను. నేను హారతి ఇస్తుంటాను, నీకు కావలసిన కళ్ళే కదా, ఒక కళ్ళునే చూసుమ్మా. ఎప్పుడు నువ్వు కళ్ళు లెక్క వేసావంటే మాత్రం ఏది దర్శనాన్ని పడతాను. అందమైన కళ్ళు నలుగు స్వామి ఎవరైనా శ్రీరంగనాథ స్వామి. శ్రీరంగనాథ స్వామితో స్వామి ప్రార్థించుకున్నాక రామానుజాచార్య స్వామి, స్వామి నీకు మంచి శిష్యుడు వస్తున్నాడు చూసుకో అయ్యా, నువ్వు అందమైన కళ్ళను చూపించాలట, నువ్వు ఎలా చేసుకుంటావో, ఏ విధంగా దర్శనమిస్తావో ప్రభు నీ దయ, అటువంటి వాళ్ళని నీ సొంతం చేసుకోవాలయ్యా, ఏం చూసయ్యా నిన్ను వదిలిపెట్టి ఉంటాడు అని ప్రార్థించాడు. అది మార్కులు మన గురించి ఆవేదన పడుతుంటారండి, మన గురించి మార్కులు ఆవేదన పడుతుంటారు. అయ్యో ఎడిపోతారో ఏం చేస్తారో, ఎంత అంటే మన బ్రతుకులు మనం అనుకుంటున్నాం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవితాలను మనం అనుకుంటున్నాం. కానీ మూడు నాలుగు వచ్చడే మన జీవితం అంటే, ఈ మూడు నాలుగు మనం ఎన్నింటికి లోపడిపోతున్నాము, ఎన్ని పోగొట్టుకుంటున్నాము, మనదైనటువంటి పరమాత్మ యొక్క సాహిత్యం చూస్తున్నాడు. నిజంగా అక్కడ అలాంటి వాడికి పట్టుదలు కూడా అలాగే చూస్తున్నాడు. స్వామి చక్కగా అలాగా ఆర్పిస్తున్నాడు. ఆర్పిస్తుంటే ఆ కళ్ళు చూడండి హాయిగా, బా ఎది పుట్టుదలాక్షుడు కదా, పద్మమే అన్నారు. చింతాకు పత్రాలు అనలే, చింతాకు పత్రాలు మనవి ఏది ఆయన ఎవరు? పద్మదళ నేత్రం కలిగినటువంటి వాడు, మంచి చక్కటి ఎది ఇలా తీర్చిదిద్దినటువంటి చక్కగా ఎది ఆ దృష్టి ఆనందిస్తుంటే కూడా వారి కన్నుల్లో కాంతి మనకి చూడాలి. కానీ మీకు మీ దేవుడు కూడా ఏటూ చూడదు, ఎటు చూడకుండా ఆడించి ప్రభు నాకు చూడాలంటే అవకాశం ఉంటే చూపిస్తాడండి. నాకు మన కాబట్టి ఎవరికి కనిపిస్తాడండి, ఆయన అందమంతం మన కోసమే కదా. అందుకని వెంటనే ఆ కళ్ళని చూసినటువంటి ఈ ధనుర్దాస్ కాస్త ఇంకా విడిచిపెట్టలేకుండా అంత భక్తి కుదిరింది. ఆయన దృష్టివంతుడు, అటువంటి హిందు దొరికారు. వెంటనే మహాప్రభు ఇంకా నాకు ఇంతకంటే ఏం కావాలి, నాకు ఇక ఏదైనా మీరే అని ఏది పాదాన్ని ఆశ్రయించేశారు. ఆశ్రయించేస్తే ఈ నలుగురు శిష్యుల్లో ఈ రోగం పోల, రోగం మీద రాగదు. మనకు కూడా శరీరానికి రోగం వస్తే ఆ రోగం మీద మనకు రాగం కలుగు. ఎవరు కనిపించినా వచ్చి నా కాళ్ళు నొప్పులు పెడుతుంది. మన దేవుని దలో నేనే తెలుస్తావు, అది రోగం మీద రాగం అన్నమాట. మనకు వచ్చే రోగాల మీద మనకి ఇంకా రాగం కలుగుతున్న కొలిది అవి ఏం చేస్తుందంటే, ఇంకా వచ్చిందా అమ్మాయ, నేను చేయిస్తున్నానులే, నేను చేయిస్తున్నానులే, నా సభ పడుతూ ఉంటుంది. ఏది రోగం. అందుకని రోగానికి ఏం చేయాలి? ఇన్నాళ్ళ నుంచి మనకి ఇంత శక్తినిచ్చింది కదా, ఇప్పుడు కదా రోగం వచ్చింది. లేకపోతే కాళ్ళు ఎప్పుడన్నా చూసాను కనుకనా, కాళ్ళు నొప్పి పెడితేనే కాళ్ళు మోకాలను చూస్తాం. లేకపోతే మోకాలను చూడడానికి మనకేమో పని టైం ఉంటుంది, బోర్డు కదా. అందుకని ఎక్కడ నొప్పి పెడితే అక్కడ చూస్తుంటాం. అందుకని అందులో నొప్పి తెలవడానికి కూడా కారణము భగవంతుడు అక్కడ ప్రకాశించబట్టే. అంటే నీ జీవితము దగ్గర పడుతోంది, నువ్వు భగవంతుడిని తలుచుకోవే కాదు. ఇప్పుడెక్కడ మంత్రాలు వేస్తుంటావు కదా, మంత్రాలు వేస్తున్నప్పుడు పెడికింది, పెడుకు మంత్రం వేస్తున్నాము. వేసిన బట్టి ఏం చూస్తే పెడుకు మంత్రం పనిచేస్తుంది మనకి? నేనే దేవునైతే ఆరాధన చేస్తున్నానో ఆ దైవాన్ని అక్కడ పెట్టుకుని దానికి కొంచెం ఉపశమనం కల్పించి కాస్త మంత్రం వేసేసరికి కొంచెం అలా రాసేసరికి వాళ్ళు మళ్ళా తిరిగి మళ్ళా పోయింది అంట. ఎక్కడ పోతుందని ఎక్కడ పోతుంది? అందుకనే మనకి ఏకాగ్రత దేని ఎందైనా సరే, మీరు వంట చేస్తున్నప్పుడైనా ఏకాగ్రత కలిగి ఉంటే చాలా బాగుంటుంది ఆ పదార్థం. నేను చేస్తున్నాను నాకే వచ్చింది అనుకుని చేస్తే మాత్రం అక్కడ దెబ్బతింది. దుబ్బెక్కువడో పూలు పెట్టుకోవడమో ఏదో ఏది పొద్దు దిగితే మా ఇంటి అక్కడిక్కడ వస్తే ఈయన మళ్ళీ ఇంటికి పంపించాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఒకటే ఆవిడ కూడా తీసుకురావాలి కదా ఇంటికి వెళ్ళిపోమన్నా. వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఈ రోగము రాగము బాగా ఉంది కదా శిష్యులకి పాట చెప్తున్నారు అక్కడ రామానుజాచార్య స్వామి పాట చెప్తూ నేర్పిస్తూ ఎవరా నేను వెళ్ళి ధనుదాసు నా కోసం వచ్చేస్తాను కదా వచ్చినప్పుడు మీరు అక్కడ ఇంకొక ఆమె ఉండిపోయారు కదా మీరు ఆమె ఎందుకంటే ఇప్పుడు రాత్రి కూడా వస్తున్నాడు ధనుదాసు ప్రతిదే కాదు వదిలిపెట్టి ఉండలేని స్థితికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి వేళ మీరు వెళ్ళి ఆమె పడుకుంటుంది కదా ఆమె నగలు అవన్నీ వచ్చుకొని వచ్చేసేది అంటే మళ్ళీ చెప్పారండి చుట్టూ గారు ఆమె నగలు అవ్వమన్నారు. అబ్బో దానికే ఇలాంటి వాళ్ళు మనం కూడా బాగా చేసేస్తాం ఇలాంటి అలాగే మాకు యాత్రలు తీసుకెళ్తే మా గురుదేవ కూడా ఇలాంటి లేవలు చూపిస్తున్నారు. మాకు విశ్వనాథ మావయ్యని ఒక మాకు ఇలాగే మా ప్రధాన మా ఆశ్రమ బ్రహ్మగారు వెళ్ళి వారు కూడా అప్పుడు బ్రహ్మగారు విశ్వనాథ మావారాజు అయితే చాలా సరదాగా ఉండేవాడు. మావయ్య తలమోషాలు లేకుండా ఉండేవాడు అంటే విశ్వనాథ గారిని మావయ్య అంటుంటాడు. కానీ అత్తయ్య ఉండేది బాబుజీ మహారాజు దగ్గర నుంచి మాకు కూడా ఆయన మావయ్య ఆవిడే అత్తయ్య ఆవిడ చాలా మడుతుంది ఇంత మడంటే ఆవిడ మనం మండితే తినేది కాదు ఆ అత్తయ్య అందుకని ఆవిడ వంట ఆవిడే ఉండవలసి వచ్చేది. అలాంటి ఆవిడ ఎవరు తీసుకెళ్తారు స్వామి వారు ఉత్తర యాత్ర తీసుకెళ్తే ఆమె కూడా వచ్చి ఉత్తర యాత్ర వచ్చింది. ఎప్పుడు మా ఆయన తీసుకెళ్ళాలి వస్తే ఆమె మన వంట తినేది కాదు పాపం ఏదో ఎక్కడ కాస్త రెండు నాలుగు మెతుకులు కాస్త వండుకుని కాస్త అక్కడ ప్రసాదం అన్నా కూడా ఆమె శంకిస్తుండేది అన్నమాట. అలాంటి ఆవిడ కానీ బాబుని అంటే చాలా పడింది బాబుగారు అంటే చెప్పండి. అయితే గురుదేవులు ఏం చేశారు రాత్రి పూట ఈ యాత్రికులందరికీ స్వామివారు కాపలా కాసేవారండి. మేము అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాడు మనకి స్పెషల్ కోచ్ వేసేవాడు ఎప్పుడు చాలా రేరు అలాంటి చూడమని ట్రైన్ ఇంకా మొత్తం ఉత్తరయాత్ర అంతా ట్రైన్ పెట్టి ఉంటాయి మనకి అలాంటివి ఒక రెండు భోగి రెండు భోగిలు మనకేస్తే 8 కంపార్ట్మెంట్ ఉంటాయి అందులో జనరల్ భోగిలు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట. ఉంటే ఒకరంతా తిరిగేవాళ్ళం తిరిగేవాళ్ళము యాత్రకి రాత్రులేమో ఏది పైన ప్లాట్ఫామ్ మీద పడుకునేవాళ్ళం ప్లాట్ఫామ్ మీద ఎలా చాపేసి పడుకునేవాళ్ళం. అప్పుడు ఇలాంటి మందిరాలు ఏం లేవు పడుకుని ఉండడానికి ఏం లేదు ఎవరైనా సామానం పట్టేస్తే మనమే పోసుకోవాలి కదా అందుకే చాపలేసుకుని పడుకునేవాళ్ళం. మీరు బాగా తిని ఉండేవారేమో బాగా ప్రసాదం పడుతున్నా నిద్రపోతూ ఉండేవాళ్ళు నిద్రపోతూ ఉంటే అప్పుడు బాబుజీ ఆయన పట కుర్చీ వేసుకుని బహడా ఉచారణ తిరుగుతుండే తిరుగుతూ తిరుగుతూ గురుదేవులు ఏం చేశారంటే ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు కాదులనే పట్టుకురండి అని అంటే వెంటనే దానికి అడిగిపోతారు కదా ఆడ చేతులు కాదులు తీసుకుని వచ్చేసారు. ఆవిడ తెల్లవారిన తర్వాత లవోదిగో అంటూ కూర్చుంటారు నా కాదులు పోయి నాకు కాదులు బాబుజీ ఏమన్నారు నువ్వు మడిపోయింది అంటేనే కాదు నీకు వస్తాయి చూసుకో ఒకసారి నువ్వు మడిపోయింది నాకు మడి ఆత్మ మడి కట్టుకోవాలి మనస్సు మడి కట్టుకోవాలి విషయాలు వైపు పరిగెత్తకుండా ఉండాలి అటువంటి మనస్సుకి మడి కట్టుకున్నావు అనుకో ఈ మడి లేదయ్యా నీకు మనస్సు మడి కట్టుకోవాలి మనస్సు మడి కట్టుకుంటే ఎంత గొప్పవాడు అవుతావు గొప్పదాన్ని అవుతావు నువ్వు అంటే మొహమాట విన్నాను బోధ చెప్తే ఇది వెంటనే ప్రభు తప్పు ఇంతవరకు గడిదినది ఏదో ఇందులో పడ్డాను కానీ మీ ప్రసాదం దగ్గర నాకు పడేటి స్వామి నాకు నాకు పడే లేదు అని వెంటనే ఆవిడ ఒప్పుకున్నారు. ఆవిడ ఒప్పుకోగానే ఆవిడ కాదు ఆవిడకి ఇచ్చారు ఇలాంటివి ఇప్పుడు కొత్త కాదు. అలాగే ధనుర్దాసు ఉంటే వీళ్ళని పంపించే వాళ్ళ ధనుర్దాసుకి వచ్చేసాడు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఏది ఒక పక్కన డబల్ చేసుకున్నారు ఒక పక్కన వల్ చేసుకున్నాను పక్క కొడుకుతో ఒక పక్కే వస్తాయి కదా ఒక పక్కన వల చేసుకున్నాను ఆమె ఏం మాట్లాడలేదు నింపుగానే ఉంది కానీ ఇవన్నీ కర్మలే కదా తీసుకొని అనుకుంది పాపం ఎప్పుడు దొంగల్లా భయపడలే కథలేదు కూడా కానీ అన్ని తీసుకున్న తర్వాత అయ్యో ఈ చెవిది ఈ చేతి ఉండిపోయిందే అని ఆవిడ మెల్లగా మెల్లగా అడుపుకే తిరిగింది. ఆవిడ తిరగడం ఆలస్యం, వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు లేచిపోయింది లేచిపోయింది అని వెంటనే బయటకు వచ్చేసి అడాము పడుతూ ఆ మూట పట్టుకుని గురుగారు వెళ్ళిన తర్వాత వెంటనే దండస్తాస్త్రి ఇంటికి వెళ్ళబోని పనులు చూసుకొని పంపించారు. పంపించేస్తే వీడు చెప్పారు గురుగారు ఏం జరిగిందో చెప్పారు. మేము అన్ని పంచుకున్నాం స్వామి, ఆవిడ లేవలేదు. అన్ని పంచుకున్న తర్వాత ఆవిడ కదిలి గురుదేవా కదిలి సరికి ఆవిడ లేచిందని భయపడి వచ్చేసాడు. అదే పోదు అలాగే చేశాను కదా అని అదైనా కూడా ఇవి మీరు ఇక్కడ అట్టే పెట్టి మళ్ళా వెళ్ళండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వినండి వెళ్ళి అంటే వెళ్ళారు. మళ్ళా వెళ్ళి అనేది కిటికీ దగ్గర చెవి పెట్టి చూసేవాడు వినేవాడు వింటున్నాడు. వింటుంటే తను కాస్త వెళ్ళేసరికి ఆమె అయ్యయ్యో ఆ గురువుగారు శిష్యులు వచ్చారండి, వస్తే నగలు పట్టుకెళ్తున్నారు, పాపం వాళ్ళు ఇటు పక్క అన్ని పంచుకున్నారు, ఇంకా ఇటు పక్క ఉండిపోయాయి కదా అని నేను తిరిగాను. అంటే వెంటనే ఆయన అన్నాడు, మరి నగలు తీసుకుంటుంటే నువ్వేమనుకున్నావు అని అడిగాడు. అడిగితే ఆమె అంటోంది కర్మశేషాలే కదా ఇవన్నీ, ఇది ఒక మంచి ఇది మంచి కార్యక్రమానికి వెళ్తుంటే నేను ఆపడం ఎందుకు ఇవి మిగిలిపోయింది కదా అని నేను అడిగానే, కానీ నేను అసలు అవి తీసుకు వాళ్ళు తీసుకుంటారని తిరిగాను. అంతలో పాప వాళ్ళు భయపడి వెళ్ళిపోయినట్టున్నారు. నేను అలానే వీళ్ళ గుండెలు ఏమైపోయింది, ఎంత వేరుగా ఆలోచించాం మనం ఇప్పటి వరకు. ఆమె పూజలు చేయగలా, ఆమె ఎక్కడ భగవన్ నామం పైకి అన్నట్టు కూడా తెలీదు, కానీ ఆవిడ మనసు ఎంత పరిపక్వంగా ఉంది. భగవంతుడు అంటే మహాత్ములు అంటే లేదు, ఒక మంచి కార్యక్రమం చేయటం అంటే ఎంత త్యాగం ఉంది వాళ్ళ దగ్గర అని వెంటనే వచ్చి లెంపలు వేసుకుని ఇద్దరిని కూడా వేరు పరంగా ఆలోచించాము మహానుభావులని అని క్షమించండి శిష్యులు అర్థిస్తారు అని వారి ఇతిహాసంలో మనకి పెద్దలు చెప్తే తెలియజేస్తాం. అందుకని మన మనస్సు మారాలి, ఇక్కడ మన మనసుకున్న ఈశా ద్వేషాలు పోవాలి, వీటిని పత్యం చేయాలి మనం. చేస్తే భగవంతుడు మన గుండెల్లోనే ఉన్నాడు, మన దగ్గర లేని వాడు దేవుడు. ఎలా దేవుడు అవుతాడండి, ఆయన సర్వవ్యాపకుడు కదా. అయినటువంటి దేవుడు మన దగ్గర లేకుండా దేవుడు ఎలా అవుతాడు, ఉన్నాడు. ఆ దృష్టి రావట్ల చూసే దృష్టి కలగాలి. అంటే అటువంటి దృష్టి కలగాలంటే ఈ జన్మచక్షువులు ఒక్కటే కుదరవు. దాంట్లో ఏం కావాలి మన మనస్సుకి, ఏది అటువంటి భక్తి భావన రావాలి. ఆ భక్తి భావన వస్తే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుడు మీలితమేనా తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని రూపుమాపాలంటే మహాత్ములు జ్ఞానం అనేటువంటి శలాక చేత మనకున్నటువంటి చీకటిని తొలగిస్తే అక్కడ జ్ఞానం మనకి ప్రకాశిస్తుంది. అటువంటిది జ్ఞానాన్ని మనకి ప్రసాదించడానికి వచ్చిన మహాత్ములు మనకి, అటువంటి గురువుల దర్శనం మనకి, అటువంటి గురువుల కార్యక్రమం అటువంటి మహాత్ముల. ఎందుకంటే గుడికెళ్ళి తీర్థప్రసాదం తీసుకుని వస్తాను కానీ అక్కడ మంచి వాక్యం అనేటువంటిది మంచి మాటలు అలవాటు పడ్డాం మనం. ఎందుకంటే చెవులు కలిగినాయి పిడికిడి కోసమే. తల్లో తండ్రో చెప్పేది అమ్మ చెప్తేనే పిల్లవాడికి తల్లెవరో తండ్రెవరో అక్కెవరో చెల్లెవరో తెలిసేది. అలాగే మనం అసలు ప్రపంచం తత్వమేంటో మనం వింటేనే మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సత్సంగ కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న భాగ్యం మనకి కలిగింది. ఇలా మళ్ళా మనం కలుసుకోవాలి. అటువంటి భగవంతుని యొక్క మాటలు వినాలి, మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించగలగాలి. ఈ బయట వాళ్ళు ఇక్కడ ఉండిపోతాయరా, మనతో రావు, మనకు వచ్చేది ఏదైతే మనసారా మనం చేసుకుంటున్నామో అదే మనకి ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి శక్తిని భక్తిని అక్కడ సాధనాన్ని చెప్పుకుని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాకీ. అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యములను ఆయురారోగ్యశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్ నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక సుఖీ భవ. హరే ఓం.